Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం మలారే విచిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 6, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of Mind Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. మీకు గుర్తుందా, నేను లాస్ట్ టైం ఒకసారి ముంబై ఎయిర్పోర్టు మాంచి అసలు ఒక రికార్డ్ క్రియేట్ చేసిందని చెప్పాను కదా. దానికి సంబంధించి అదే రికార్డ్ని మళ్ళీ అదే బ్రేక్ చేసింది కూడా. సాధారణంగా ఎవరైనా సరే రికార్డులు సృష్టిస్తారు, వేరే వాళ్ళు ఎవరన్నా దాని గురించి బాగా ఎంతూజియాజం ఉన్నవాళ్ళు దాన్ని బ్రేక్ చేస్తారు. బట్ ముంబై ఎయిర్పోర్టు రికార్డు సృష్టించింది ప్లస్ బ్రేక్ కూడా చేసింది. మీకు గుర్తుందో లేదో, లాస్ట్ ఇయరు అంటే ఎర్లీ 2017 నుంచి మిడ్ లోపు ఒకసారి ఇట్లాగే అది రికార్డు సృష్టించింది. ఏ విషయం మీద? 24 గంటల్లో ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అయినాయి అన్న విషయం మీద. అయితే ఇప్పుడు మళ్ళీ 24 అవర్స్ స్పాన్లో అంతకు మించి అంటే దాని రికార్డ్ని అదే బ్రేక్ చేసుకుని 980 ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ జరిగింది. మొత్తం మీద ఈ ట్రాఫిక్ కంజెషన్ అనేది ముంబై ఎయిర్పోర్ట్లో 24 గంటల్లో 980 ఫ్లైట్లు టేక్ ఆఫ్ అయినాయి. అంటే జస్ట్ ఇమాజిన్. అది కూడా ఏంటి, మనం ఇదివరకు దీని గురించి కూడా మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో. అసలు నిజంగా ప్లాన్ చేసిన వాడేవాడండి బాబు. క్రిస్ క్రాస్గా ఉందంట రన్వే, కాబట్టి పేరుకి 2, 4 ఉన్నట్టే కానీ ఏది కూడా సవ్యంగా పనిచేయదు. అంటే మరి ఒకవైపు నుంచి ఒక ఫ్లైట్ వస్తున్నప్పుడు ఇంకో ఇంకోవైపు నుంచి ఇంకో ఫ్లైట్ వచ్చిందనుకోండి, రైలు పట్టాల మీద రైలు ఎదురెదురకుండా వచ్చినట్టే. సో టేక్ ఆఫ్ అయినా ల్యాండింగ్ అయినా ఏదైనా ఒక్కటే జరగాలి. పేరుకి క్రిస్ క్రాస్గా 2 ఉన్నాయి, 4 ఉన్నాయి, అటు నుంచి వచ్చేది, ఇటు నుంచి వచ్చేది, ఎటు నుంచైనా రావచ్చు అని చెప్పుకోవడమే తప్ప, ఆ 2 చౌరస్తాలాగా ఒకదానికోటి క్రిస్ క్రాస్ అవుతూ ఉండడం వల్ల ఒకసారి ఒక్క ఫ్లైట్ మాత్రమే అలో చేస్తారు. ఇది దానికి ఉన్న డ్రాబ్యాక్. మరి కట్టేటప్పుడు అలా ఎలా చూసుకోలేదో, లేదా ఇంత పెద్ద గొప్ప కంజెషన్ ఉంటుందని అనుకోలేదో, లేటర్ ఆన్ అది కంప్లీట్లీ బిజినెస్ క్యాపిటల్ అయిపోయింది కాబట్టి విపరీతమైన కంజెషన్. అసలు మామూలుగా మీరు ఎప్పుడైనా సరే ముంబై వెళ్ళాలి అనుకుంటే డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ, డొమెస్టిక్ మెయిన్, డొమెస్టిక్ దానికి మామూలుగా అయితే గంట చాలు, ఇంటర్నేషనల్ దానికైతే 2.5 గంటలు అంటారు. డొమెస్టిక్కే 2.5-3 గంటల ముందు మీరు ఇదేంటి దీంట్లో ఉండాలి, చెక్ ఇన్ ప్రాసెస్లో ఉండాలి. ఎందుకంటే చాలా విపరీతమైన కంజెషన్ ఉంది. సో అక్కడ సెక్యూరిటీ చెక్ దగ్గర అలాంటి వాటి దగ్గర వివత్సమైన క్రౌడ్ ఉంటుంది కాబట్టి మీరు ఫ్లైట్ మిస్ అవ్వకూడదు అనుకుంటే కొంచెం ముందే రండి అని చెప్తూ ఉన్నారు. సో 3 గంటలు డొమెస్టిక్కే పడుతున్నదంటే మీరు ఆలోచించండి. పైగా అసలు ఎన్నెన్ని కౌంటర్స్ ఉంటాయో, ఎన్నుండే లాభం రన్వే ఒకటే. సో అలాంటి రన్వేలో కూడా ఇదిగో మళ్ళీ ఇంకోసారి రికార్డ్ని తిరగరాసి 24 గంటల్లో 980 ఫ్లైట్లు టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. అయితే మరి ఇంతకుముందు రికార్డ్ ఎంత అన్న డౌట్ మీకు రావాలి కదా. నాకు గుర్తుంది 969 ఫ్లైట్స్ 24 గంటల్లో టేక్ ఆఫ్ డిపార్చర్ జరిగినాయి. అయితే అది అప్పటికి మ్యాక్సిమం. ఇప్పుడు దాని రికార్డ్ని అదే బ్రేక్ చేసేసుకుంది 20వ తారీఖున. అయితే ఇప్పుడు సరే రికార్డ్ బ్రేక్ చేసుకుంది కాబట్టి ఇండియాలో ఇది సారీ మంచి టాపే అని అనుకుంటే గనక, యాక్చువల్గా అయితే వరల్డ్ రికార్డు యూకే. సో గ్యాట్విక్ అనేది ఇప్పటి వరకు మోస్ట్ ఎఫిషియంట్ ఎయిర్పోర్ట్ అని చెప్పుకుంటారు. యూకేలో అదే 2nd లార్జెస్ట్. సో ఇంత రికార్డు ఉన్నా కూడా యూకే 2nd లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చి గ్యాట్విక్, అది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఎఫిషియంట్ ఎయిర్పోర్ట్స్లో అదే ఫస్ట్. మరి ఎఫిషియంట్ ఎయిర్పోర్ట్ అన్నప్పుడు ఖచ్చితంగా దానికి ఆ స్టేటస్ ఎందుకు వస్తుంది? ఎక్కువ ఫ్లైట్స్ రావడము, ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎక్కువగా ఉంటాయి. అది 55 ఎయిర్ ట్రాఫిక్ మూమెంట్స్ని పీక్ అవర్స్లో హ్యాండిల్ చేస్తుంది. అంటే ముంబైలోనేమో 52ఏ, అక్కడ 55. సో పీక్ అవర్స్లో అంటే ఒక సే ఒక 5 to 9 అలా చూసుకుంటే కనుక 55 ఎయిర్ ట్రాఫిక్ మూమెంట్స్. అదే గనక మన ముంబైలో అయితే 52. అయితే ముంబై ఎయిర్పోర్ట్లో ఏంటంటే అక్కడంత ట్రాఫిక్ కంజెషన్ ఉంది కదా అని చెప్పి మనము ఇక్కడ ఉన్నది కదా అని అనుకుంటే కనుక మరి అక్కడ చాలా రన్వేస్ ఉన్నాయి. వేరే ముంబై ఎయిర్పోర్ట్కి 2 రన్వేస్, ఆ 2 కూడా క్రిస్ క్రాస్లో ఉంటాయి ఇందాక మనం చెప్పుకున్నట్టే. అందుకని ఒకసారి ఒక రన్వేని మాత్రమే యూజ్ చేయొచ్చు. సో ఎంత ట్రాఫిక్ కంజెషన్ ఉన్నా కూడా ఐదర్ టేక్ ఆఫ్ ఆర్ ల్యాండింగ్ ఏదైనా సరే ఒక దాని మీద ఒకటి చేస్తున్నప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత కానీ ఇంకో దానికి సిగ్నల్ ఇవ్వడానికి లేదు. సో డిస్పైట్ ఇలా ఉన్నా కూడా ముంబై ఎయిర్పోర్ట్ ఇంత ఒక రేర్ ఫీట్ని రెండోసారి మళ్ళీ దాని రికార్డు ఒకటి సృష్టించడమే కాకుండా దాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఇంకో రికార్డుని సృష్టించి 969 నుంచి ఇప్పుడు ఈ విధంగా 980 ఫ్లైట్స్ని 24 గంటల్లో టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చేయడం వల్ల ఒక సూపర్ డూపర్ రికార్డ్ని మళ్ళీ తిరగరాసింది. నిజానికి మన బిజినెస్ క్యాపిటల్ అనదగ్గటువంటి ముంబైలో ఈ మిగతా ఏదైనా థ్రెట్స్ కానీ లేకపోతే ఫ్లడ్స్ కానీ అసలు అక్కడ జరగంది లేదన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడు చూడు అసలు ఎవరి లోకం వాళ్ళదే, ఎవరి ప్రపంచం వాళ్ళదే అన్నట్టు. ఎన్నోసార్లు నేను మన పేపర్లో కూడా చదివాను ఏంటంటే ఒక చోటు నుంచి అంటే కొంచెం మంచి పర్వాలేదు థానే లాంటి చోటు నుంచి కానీ లేకపోతే కొంచెం ఏదైనా ఒక మిడిల్ ఆఫ్ ది సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అని అంటే కనుక ఎన్నోసార్లు చాలామందికి ఫ్లైట్లు మిస్ అయిపోయినాయి కూడాను, అంత ట్రాఫిక్ కంజెషన్ రోడ్డు మీద కూడాను. అసలు కొన్నిసార్లు అయితే ఆ ట్రాఫిక్ జామ్లకి దోశ బండి వాళ్ళు కానీ పానీపూరి వాళ్ళు ఈ మురుమురై ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఎప్పుడు టెంపరీగా ఒక చిన్న మొబైల్ బండి లాంటిది పెట్టేసుకుంటారు. ఈ ట్రాఫిక్ కంజెషన్ ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి అలా అక్కడే అన్ని షాపింగ్ మాల్స్ చిన్న చిన్నగా వెలుస్తూ ఉంటాయి అన్నమాట. అప్పటికప్పుడు టెంపరీ షాపింగ్ మాల్స్ ఇక అక్కడ దొరకందంటూ ఉండదు. స్క్రీన్ గార్డ్ల దగ్గర నుంచి మొదలు పెడితే అన్నీ. సో ఇలా బిజీయెస్ట్ సిటీ, ఎస్పెషల్లీ పక్కన వాడికి ఏం జరుగుతుందనేది ఎవడు పట్టించుకోడు కూడా పట్టించుకోడు. మరి బాబు నాకు హెల్ప్ కావాలని ఎవరు కనీసం అంటే హెల్ప్ చేస్తారేమో కానీ ఎదుటివాడు గురించి పట్టించుకునేంత తీరిక ఓపిక రెండు ఉండవు. మరి అలాంటి బిజీ సిటీలో ఇలాంటి ఒక మంచి రికార్డ్ని సృష్టించడం నిజంగా గ్రేటే. ఏమంటారు, ప్రసన్నకు వచ్చిన విరామం తీసుకుందాం, తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాం.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరమూసి నేలపైన కథలే పనికేసి చిన్నారుడైన మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 EST ప్రకారం
బాలగోకులం 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 మన బాలగోకులం 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 జ్ఞానగోపురం మన బాలగోకులం.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ అంజన సౌమ్య. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అహంకారమణగించి ఆగ్రహం హరించి కృపజూపి బ్రోవుమమ్మ. డంబమెంతో తూకినాడే డాబు చేశాడే డింగరి డింగరి. డంబమెంతో తూకినాడే డాబు చేశాడే డింగరి డింగరి. ఏకుమేకై ఎదిరి కొదితే తోక దాడింతే డింగరి డింగరి. మోసకారి బొమ్మ మాయదారి బొమ్మ రోతాన నన్మోదనే నాపై కరుణింపవే నన్ను దరిజేర్పవే తల్లి దిగిరాగదే వేగమే. ఉట్టుట్టి మంత్రాలు లే ఉట్టుట్టి మంత్రాలు లే కొరిటిన్న చెక్కారి తంతాలు లే. గుట్టంతా తెలిసెను దుర్గాదేవి దుష్ట సంహారిణి భర్గాకాళి భయ నివారిణి నాపై నీ కృపా రాణి భవాని. ఓ పరమ పావని
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. మామూలుగా ఎవరికైనా సరే ఈ మనిషి ఫలానా అని గుర్తుపట్టాలంటే ఏం చేస్తారు? ఓ పేరు పెడతారు. లేదు ఏదైనా ఆనవాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మనకు తెలియకపోతే ఆనవాళ్ళు ఏదైనా ఉంటే ఇదిగో పొడుగు ముక్కు వాడనో లేకపోతే చాట చెవులు వాడనో ఇంకోటో ఇంకోటో మనం ఏదైనా అంటే ఇక్కడ బాడీ షేమింగ్ అని కాదు బట్ ఏంటంటే ఒక యూనిక్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే కనుక దాన్ని మనం గుర్తుపెట్టుకొని ఓకే ఇగో ఈయన మనం అప్పుడు చూసాము ఇదిగో ఈ గ్రే హెయిర్ అయితే చూసాము లేకపోతే ఇట్లా ఏదైనా ఒక మనం ఒక బండ గుర్తు పెట్టుకుంటాం. ఇది మళ్ళీ చెప్తున్నాను బాడీ షేమింగ్ గురించి అని కాదు, జస్ట్ మామూలుగా అంటే మనకి గుర్తుండడానికి బండ గుర్తు ఏదో ఒకటి. అదే కనుక చైనా వాళ్ళు అనుకోండి పాపం వాళ్ళకి ఎవరైనా ఒకటే, ఇహ అసలు అన్ని మొహాలు ఒకేలా ఉంటాయి స్టాంప్ వేసినట్టే. నిజంగా వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని ఎలా అయితే వాళ్ళు ఏ గ్రేడు బి గ్రేడ్ అని చెప్పి సేమ్ అదే సేమ్ నకిలీ ఎలా దింపుతారు డూప్లికేసీ ఎలా చేస్తారు క్లోనింగ్ టైప్లో, అలాగే మనుషుల్లో కూడా అలాగే ఉంటారు. అదేంటి అందరూ ఒకేలా అనిపిస్తారు. గట్టిగా మాట్లాడితే అసలు బాస్ ఎవరు తర్వాత మన కొలీగ్స్ ఎవరు ఏమీ తెలియదు అనమాట మనకి, అట్లా ఉంటుంది. సరే చైనా వాళ్ళ మీద బోలడం జోకులు కూడా వచ్చినాయి, ఆ విషయం పక్కన పెట్టేస్తే మనకంటూ ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ ఇచ్చేది మన పేరు, ఆ తర్వాత మన గొంతు, లేకపోతే మన అపియరెన్స్, ఇట్లా మొత్తానికి మన ఫేస్ ఫీచర్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవి మనకి. సరే ఇది కాకుండా మనకి ఇదిగో ఎలక్టోరల్ కార్డ్ అని చెప్పి ఒకటి, అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏమో ఇదిగో ఇప్పుడు ఈ మధ్య అయితే ఆధార్ కార్డ్ అంటున్నారు ఇదొకటి. ఇది కాకుండా మళ్ళీ డబ్బులు కట్టే ట్యాక్స్ కట్టే వాళ్ళకేమో ఇన్కమ్ ట్యాక్స్ కోసం అని చెప్పి పాన్ కార్డ్ ఒకటి, డ్రైవింగ్ నేర్చుకున్న వాళ్ళకేమో డ్రైవింగ్ లైసెన్స్, ఇది నేను ఇండియన్ సిటిజన్నే అని చెప్పుకోవడం కోసం అని చెప్పేమో ఇదిగో మన పాస్పోర్టు, ఇలా రకరకాల ఐడెంటిఫికేషన్కి అంటే పర్సన్ ఐడి ఒకటి క్రియేట్ చేస్తారు. ఈ పర్సన్ ఐడి ఏంటంటే ఎప్పుడు కూడాను మన అంటే వ్యక్తి ధృవీకరణ పత్రం అని మనం తెలుగులో చెప్పుకున్నా ఇంగ్లీష్లో చెప్పుకున్నా మనం మనమే అని మనకి మనం చెప్పుకోవడానికి ఇది పనికొస్తుంది. అయితే సరే మన విషయం ఇలా ఉంది కానీ ఆవులకి కూడా ఇలాంటిది ఒక పరిస్థితి కల్పిస్తే, ఆవులు బర్రెలు గేదెలు ఎక్సెట్రా, అంటే ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆధార్ కార్డ్ ఏదైతే ఇప్పుడు మనకి ఉన్నదో ఇలాంటిదే ఒక చీప్ టైప్ ఆఫ్ ఆధార్ ఒకటి ఈ పాలిచ్చే పశువుల కోసం అని చెప్పి కూడాను పెట్టారు. ఇక్కడ మీరు పాలిచ్చే పశువులు అనగానే అర్జెంటుగా ఆ పద్యాన్ని గుర్తు చేసుకొని ఓ మన పొలిటీషియన్స్కి ఆధార్ లేదా ఇన్నాళ్ళని అనుకోకండి, ఇది ఆధారే. కాకపోతే మన గో సంరక్షణ కమిటీ వీళ్ళు అంటే ఈ ట్రాఫికింగ్ ఎక్కువ జరుగుతూ ఉంది హింస ఎక్కువ జరుగుతుంది వాటి మీద అన్న ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఒక నిర్ణయం. ఇందులో భాగంగా ఏంటంటే మరీ మనకున్నట్టుగా ఇగో ఈ ఐరిసులు తర్వాత వేలిముద్రలు ఇవి అంత మరీ పోషక కాకపోయినా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక చీప్ యూనిక్ ఐడెంటిఫికేషన్ కార్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసి ఏదైతే పాలిచ్చే పశువులు ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం ఒట్టిపోయినవి కాకుండా పాలిచ్చే పశువులకి ఈ ఐడిని ఇస్తున్నారన్నమాట. ఇది యాక్చువల్గా 2015లోనే ఈ ప్రతిపాదనను తీసుకొచ్చారు. కాకపోతే ఇప్పటికీ ఏంటంటే కరెంట్ యూనియన్ బడ్జెట్లో దీనికి డబ్బులు అనేది అలోకేట్ చేసి దీనికంటూ ఒక ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి దాని విధి విధానాలు ఎలా ఉంటాయి ఎలా అసలు వీటికి ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇవ్వాలి ఇలాంటివన్నీ కూడా చర్చిస్తారట. అయితే ఈ ఇప్పుడు ఈ యూఐడి కోసం అని చెప్పి 50 కోట్ల రూపాయలని వెచ్చిస్తున్నారు, బడ్జెట్లో దీనికి కేటాయిస్తున్నారు. అయితే దీంట్లో 40 మిలియన్ క్యాటిల్ పశువులు ఏమైనా పెట్స్ అనుకోండి లేకపోతే ఇదిగో పాలిచ్చే ఇలాంటి గేదెలు ఆవులు లాంటివి కానీ ఏవైనా సరే ఎందుకు ఇది అని అంటే కనుక దీనికి ఒక పేరు కూడా పెట్టారు పశు సంజీవని అని చెప్పి. దీంట్లో ఏంటంటే యానిమల్ యూఐడి స్కీమ్ ఒకటి క్రియేట్ చేసి, ఎందుకంటే సాధారణంగా మీరు గమనిస్తే కనుక మనకి అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్ అంటారు, వెన్నెముక మనకి వ్యవసాయమే కానీ దాంతోపాటు ఈ పాడి పంటలు అంటారు. అందుకనే చూడండి పంటలు ప్లస్ ఇంట్లో ఉన్నటువంటి పాడి కూడాను, సో ఆవులు గేదెలు ఇవన్నీ ఉండి కాస్త పశుగ్రాసం అది తీసుకొచ్చి వేయడం, పొలాల్లో కలుపు మొక్కలు అవి పీకేసినప్పుడు అవి తీసుకొచ్చి గడ్డి కింద వీటికి వేయడం ఇలా అవన్నీ చేస్తూ ఉంటారు. అంటే అగ్రికల్చర్ నాట్ అలోన్ దాంతోపాటు ప్యారలల్గా ఇదిగో ఈ పాడి పరిశ్రమ కూడా బాగా ఉంటేనే మన దేశం సుభిక్షంగా ఉంటుందని నమ్మారు. సో దానికి ఏంటంటే సాధారణంగా ఏదైతే ఇప్పుడు రైతులు ఉన్నారో వీళ్ళు ఆరుగాలం శ్రమించినా కూడా కొన్నిసార్లు గిట్టుబాటు ధర రాకో టైంకి వర్షాలు పడకో లేకపోతే కౌలుకి తీసుకున్న భూమిలో సరైన సారం లేకో విత్తనాలు తాలువో ఇలా ఏదో ఒక సమస్య వల్ల ఉన్న కాస్త ఒకవేళ నిజంగా పోనీ కౌలికి తీసుకున్నది కాకపోయినా సొంతది ఏదైనా ఉంటే గనక ఆ ప్యాచ్ ఎంతో మహా అయితే ఎకరాలు ఎకరాలు 700 ఎకరాలు అట్లా ఏముండవు కదా, ఏదో చిన్న చిన్న కారు రైతులు. సో వీళ్ళకేంటంటే ఈ అగ్రికల్చర్ పరంగా పెద్దంత ఏమైనా రాబడేం రాదు. సో అలాంటప్పుడు వీళ్ళకి సైడ్కి అంటే అది చూసుకుంటూనే ఇటు ఈ పాడి పరిశ్రమ కూడా పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఫిషరీస్ ఒకటి, తర్వాత ఈ డైరీ సెక్టార్ ఒకటి, ఈ రెండింటిని డెవలప్ చేయడానికి వీళ్ళు పూనుకున్నారు. అయితే దీనికి ఏంటంటే రైతుల ఆదాయాన్ని ఇప్పుడు వస్తున్న దానికన్నా డబుల్ చేయాలి అని అంటే కనుక ఇదే బెస్ట్. 2022 నాటికి ఈ 50 కోట్లు ఏదైతే ఇప్పుడు వీళ్ళు బడ్జెట్ ఏదైతే కేటాయించారో ఇందులో ఈ యుఐడి ఇవ్వడమే కాకుండా కేవలం వ్యవసాయ ఆధారిత కాకుండా ఏంటంటే ఎట్లా వీళ్ళు దీన్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోవడం అంటే ట్రాఫికింగ్ జరుగుతుంటుంది, హ్యూమన్ ట్రాఫికింగ్ లాగే ఈ కౌస్కి కూడా ట్రాఫికింగ్ ఉంటుంది. సో ఈ పాడి పరిశ్రమలో జరిగే ట్రాఫికింగ్ని ఎలా నియంత్రించాలి, ఎవరైనా వేరే వాళ్ళు మన ఆవునో లేకపోతే గేదెనో బయట వాళ్ళు ఎవరికైనా అమ్మేస్తూ ఉంటే మనకి ఎట్లా తెలుస్తుంది, అవన్నీ కూడాను ఈ యుఐడి ద్వారానే తెలుస్తుంది. కాబట్టి ఏంటంటే పేపర్ వర్క్ అనేది ఎవరైతే యజమాని ఉంటాడో ఆ పాడి పరిశ్రమకి ఎవరైతే యజమాని ఉంటాడో అతను తన అండర్లో ఉన్నటువంటి ఆవులు కానీ గేదెలు కానీ వాటి అన్నిటి గురించి లెక్క చెప్పి ఐడెంటిఫికేషన్ మార్క్స్తో సహా ఒక పేపర్ వర్క్ ఉంటుంది, దాన్ని కంప్లీట్ చేసి ఆ యుఐడి ఇస్తే కనుక రేపు పొద్దున ఇదంతా కూడా ఆన్లైన్ పోర్టల్లో ఆల్రెడీ వాళ్ళు ఫీడ్ చేసి ఉంచుతారు కాబట్టి రేపు పొద్దున వేరే వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటున్నా లేకపోతే ఎక్కడికన్నా తీసుకెళ్ళినప్పుడు తీసుకెళ్తున్నప్పుడు దారిలో వీళ్ళకి ఒక మానిటరింగ్ ఉంటుంది, అది చూసి ఆ యుఐడి చూసి ఓకే ఇది మంచి అవి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మీరెవరు అది అని అడగడానికి స్కాన్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మామూలుగా చెప్పాలంటే కనుక అన్అఫిషియల్గా ఆల్రెడీ మనకి నేషనల్ యాన్యువల్ ఆఫ్ ఇండియాగా కౌ ఇప్పుడు చలామణిలోనే ఉన్నది. అయితే ఇప్పుడు ఏంటంటే నేషనల్ ఐడెంటిఫికేషన్ కూడా దానికి వస్తే అక్కడికి పరిపూర్ణమవుతుంది సంపూర్ణమవుతుంది అని చెప్పి గవర్నమెంట్ భావిస్తోంది. కాబట్టి ఇదిగో ఇలాంటి ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది అదనమాట. ప్రస్తుతానికి ఇంకో చిన్న విరామం తీసుకుందాం, తర్వాత మరో విషయంతో మేము ముందుకు వస్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
అగ్గగ్గగ్గగ్గగ్గో మందలించకుంటేనే పోతురు, నేను మీ ఎన్నెలమ్మని, ఇంటికాడంత మంచిదేనా?
ఉదయ రాగరంజితమై ప్రతి పొద్దు పలకరిస్తూ పడమటి తొలి రాగమై తనకు తాను పులకరిస్తూ సంగీతం సాహిత్యం యువ ప్రతిభా మహోజ్వలం చిట్టి పొట్టి చిన్నారిగళం కుసుమించే నవోదయం.
గుర్తు పట్టలే కదా, అవు మల 15 ఏండ్ల అయింది దేశం ఇడ్సబెట్టి. ఈ 15 ఏండ్ల మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద మరవకుంటి నుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
Hi everyone, this is your playback singer Bhargavi Pillai and you're listening to Mind Media, the voice of India. Idi Bhartiya Swaram.
Abhijit P.S. Nayar Gari, Violin Vadya Sangeetam, 1 Minute Music Bite.
నమస్తే, నేను మీ మాళవిక. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వినందరా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య కాకాణి గారు బామగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
అందరికీ నమస్కారం అండి. నేను మీ రామజోగే శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. చాలాసార్లు మనము ఎవరైనా సరే సపోజ్ ఒక విషయం మీద వీళ్ళని చూసి నేర్చుకోవాలంటే సర్లే చెప్పొచ్చావు, వీళ్ళని చూసి నేర్చుకోవాలా అని మనకే అనిపిస్తుంది. అంటే ప్రతి మనిషిలోనూ నెగటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. బట్ ద థింగ్ ఈజ్ మనం ఎక్కువగా పాజిటివ్స్ని హైలైట్ చేయకుండా నెగటివ్స్ని మాత్రమే హైలైట్ చేసి అసలు తన దగ్గర ఏముంది నేర్చుకోవడానికి అని అంటూ ఉంటాం. అది ఎవరైనా సరే ప్రతి చిన్న విషయానికి ఏదో ఒక విషయంలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ మనము మన మైండ్ని ఓపెన్గా పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏదైనా సరే మనకి ఎదురయ్యేటటువంటి పరిస్థితుల నుంచి మనం ఖచ్చితంగా ఏదో ఒకటి నేర్చుకోగలము అన్నటువంటి ఆ ఓపెన్ మైండెడ్నెస్తో కనుక ఉంటే మనుషులే కాదు చాలా వాటి నుంచి చాలా నేర్చుకోవచ్చు. ప్రకృతి నుంచి అసలు దానంత బెస్ట్ టీచర్ ఇంకోటి లేని కూడా లేదు. ఎంత మనము దాన్ని కట్ చేస్తూ చెట్లని వాటిని కట్ చేస్తూ మనం ఎంతలా వినాశనానికి మనకి మనమే గోతులు తవ్వుకున్నా కూడా ఒక్క చిన్న చినుకు చాలు. మళ్ళీ ఒరే నేను మళ్ళీ మొలుస్తున్నాను, నన్ను కట్ చేయకండి, నేను మీకోసమే ఉన్నాను అని అసలు ఎంత డిటోరియేట్ చేసినా మళ్ళీ అంతలా ఎదుగుతూ ఉంటుంది ప్రకృతి. ఎస్, అయితే సాధారణంగా ప్రకృతి అనగానే మనం ఓన్లీ చెట్లు, చేమలు, కొండలు, గుట్టలు అనుకుంటాం. కానీ అడవులు, అందులో ఉన్న జంతువులు కూడా భాగమే కదా. కాకపోతే ఇవన్నీ లివింగ్ థింగ్, ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్, అవేమో లివింగ్ థింగ్స్, అంతే తేడా. ఎవరన్నా ఏదన్నా ఒక విషయం మీద పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నప్పుడు నువ్వు మనిషివా పశువువా అని తిడుతూ ఉంటారు. కానీ చాలాసార్లు నిజంగా మనకన్నా అవి ఫార్ బెటర్ అని మనకి తెలుసు. బట్ ఏంటో అంటే ఈ మేధస్ అనేది ఒకటి ఇచ్చారు కదా, సో దానివల్ల వచ్చిన పొగరో మరి ఏమిటో కానీ మొత్తానికి మనం మాత్రం అలా యాక్సెప్ట్ చేయకుండా అవి మనకన్నా కొంచెం తక్కువ యానిమల్స్, అంటే తక్కువ జాతి యానిమల్స్, నిజంగా మనము ఒక యానిమలే కదా, 4 కాళ్ళ జంతువు మనం, అంతే తేడా. సో ఇలాగా చాలాసార్లు మనకి మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. ఓకే, మనము ది బెస్ట్, మనం ఎవరి దగ్గర నుంచి ఏం నేర్చుకోక్కర్లేదు అని. మనుషుల దగ్గరే మనం ఇలా ఉంటే మరి జంతువుల దగ్గర ఇంకెలా ఉంటాము? అందుకనే ఏ జంతువుని మనం బతకనివ్వట్లేదు. అటు తినడానికో, ఇటు వస్తువులకో, ఇటు ఏదన్నా ఒక లగ్జరీ ఐటెంకో, దేనికో దానికి మనం వాటిని వాడేస్తూ ఉన్నాం. నో డౌట్ ఇప్పుడు కొన్నే మనకు ఎక్స్టింక్ట్లో ఉన్నాయి, కానీ ఇంకా అసలు ఇలాగే కనుక మనం కంటిన్యూ చేస్తే అది ప్రకృతి పట్ల కానీ లేకపోతే జంతువుల పట్ల కానీ ఏదైనా సరే, ఇక భూగోళం మీద తర్వాత తర్వాత మనుషుల తప్ప ఇంకెవరు ఉండరేమో. బట్ అవన్నీ లేకపోతే అసలు లైఫ్ సైకిలే కరెక్ట్గా వెళ్ళదు. ఎర్త్వామ్స్ లేకపోతే సహజమైన మాన్యూరు, తర్వాత ఈ డ్వెల్లింగ్, ఆ మట్టి అంతా డ్వెల్లింగ్ చేసి ఆక్సిజన్ లోపలికి వెళ్ళి రూట్స్కి కొంచెం గాలి పీల్చుకునే తత్వం, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? అలాగే పిల్లులు లేకపోతే ఎలుకలు ఎక్కడ అంతా ఇంకా ఎలుకల రాజ్యం అయిపోతుంది. అలాగే కుక్కలు, ఏవైనా సరే అసలు ప్రతి ఒక్క జీవి ఈ భూమి మీద భాగమే. కాకపోతే ఏంటంటే సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్లో వాటికి ఇవ్వాల్సినటువంటి బేసిక్ ఒక తత్వం ఏదైతే ఉంటుందో దాన్ని భగవంతుడు ఆల్రెడీ పెట్టాడు. మనం ఏమిటంటే వీటితో పాటు మనకి మేధస్సు అనేది ఒకటి ఎక్స్ట్రా ఇచ్చేసరికి ఈ మేధస్సుతో మనము కన్స్ట్రక్టివ్ వేలో ఆలోచిస్తున్నాము. అట్ ది వెరీ సేమ్ పాయింట్ ఆఫ్ టైం కొన్ని డిస్ట్రక్టివ్ ఆలోచనలు కూడా చేస్తున్నాం. దానివల్ల కంప్లీట్ ఎకోలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతోంది. ఈ ఇంబ్యాలెన్స్ని తప్పించడానికి అసలు మనం అంటూ ఏం స్టెప్ తీసుకుంటున్నాం? ప్లాస్టిక్లు వాడుతూనే ఉన్నాం, ప్లాస్టిక్ నిషేధానికి బడ్జెట్లు కేటాయిస్తారు, అది కూడాను ప్లాస్టిక్ ఫ్లెక్సీలు, బ్యానర్లు వీటి మీదే ఉంటాయి. ఇదిగో మేము ఇంత చేసాము అని స్వచ్ఛ భారత్ అంటున్నాం. ఇది స్వచ్ఛ భారత్ అనేది వీళ్ళు పెట్టిన మిషను. దాంట్లో ప్రతి ఊరు కూడాను తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి చెయ్యాలి, దానికేమో ఇంతింత అని బడ్జెట్లు కేటాయించి దానికి ఓటింగ్ సిస్టమ్ పెట్టి ప్రతి ఒక్క ఊర్లోనూ మన ఊరే టాప్గా ఉండాలి, మన సిటీ టాప్గా ఉండాలి, కాబట్టి దీనికి మీరు అందరూ చేయూతనివ్వండి అది అని చెప్పి గవర్నమెంట్ పిలుపునిస్తుంది. ఎస్ గుడ్, కానీ ఇది గవర్నమెంట్ బడ్జెట్ కేటాయించేసి చేతులు దులుపుకోవడంతో సరిపోదు, జనాల్లో ఉండాలి. సో జనాల నుంచి ఏ పార్టీ ఇనిషియేషన్ వస్తుంది, ఎవరు తడి చెత్త పొడి చెత్త అని డిఫరెన్షియేట్ చేసి వేస్తున్నారు? నన్ను నిజంగా చెప్పాలంటే ఎవరూ చెయ్యట్లేదనే చెప్పొచ్చు. ఎప్పుడో ఒకసారైనా సరే అబ్బా సర్లే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమేస్తానులే అని చెప్పి అన్నీ ఒకటి దాంట్లో వేసేసి బయట పెట్టేసి ఆ బయట ఆ రోజు చెత్తవాడు రాకపోతే ఇంకా అంతే. సో ఇలాగా రోడెంట్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క జంతువు, మనము ఏదైతే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ ఏంటి గ్లోబల్ వార్మింగ్కి ఉపయుక్తమయ్యే పనులు ఉన్నాయో వీటన్నిటి వల్ల మిగతా అన్నిటికీ కూడాను చాలా చాలా నష్టం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనకి లాస్ట్లో జరుగుతుంది కాబట్టి మనకి ఇప్పుడు తెలియట్లేదు. సో ఇలా నేర్చుకునే విధానానికి వస్తే కనుక ఎన్నెన్నో నేర్చుకోవచ్చు. సో అలాగా ఒకతను ఒక మంచి ఆర్టికల్ రాశాడు. అంటే మనం మామూలుగా నాలుగు కాళ్ళ జంతువు, మనం ఏదో పెద్ద అసలు గొప్ప అని మనం అనుకుంటున్నాం, కానీ నాలుగు కాళ్ళ జంతువుల కాకుండా రెండు కాళ్ళ మేధస్సుతో నడిచే ఒక సూపర్ హ్యూమన్ కంప్యూటర్ అన్న టైప్లో మనకి మనం బిల్డప్ ఇచ్చుకుంటున్నాం, కానీ అసలు నిజంగా నేర్చుకోగలిగితే జంతువుల నుంచి కూడా ఎన్నో నేర్చుకోవచ్చు. జంతువుల నుంచి కూడా కాదు, అసలు అక్కడి నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఆ కేరింగ్ కానీ ఆ షేరింగ్ కానీ అన్నీను సాధారణంగా మనం మోస్ట్ ఇవాల్వ్డ్ స్పీసీస్గా మనం అనుకుంటున్నాం భూమి మీద, కానీ మనకన్నా ఏవి తక్కువ కాదు, అసలు ఏ విధంగానూ తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే మనకన్నా ఒక స్టెప్ ఎహెడ్ అనే ఉన్నాయి ఇంటెలిజెన్స్ విషయంలో అనేది మనకి తెలియాలి. ఎందుకంటే ఒక మనము ఒక సోఫిస్టికేటెడ్ సొసైటీలో ఉన్నాం, సోకాల్డ్ సోఫిస్టికేటెడ్ సొసైటీ. అది నిజంగా సోఫిస్టికేటెడా కాదా అన్నది పక్కన పెడితే ఒక ఇల్లు, ఒక మంచి లగ్జూరియస్ ఎమ్యూనిటీస్, తర్వాత అవి ఇవి ఇన్ని ఉన్నాయి. కానీ అడవిలో అవేం ఉండవు, అదొక హార్ష్ రియాలిటీ. అయినా కూడా మనకి ఎన్నో విషయాలు నేర్పిస్తాయి అవి. అంత హార్ష్ రియాలిటీలో అంత ప్రతి ఒక్క క్షణం ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి ఆపదలు అలా వస్తూనే ఉంటాయి. అది ఫ్లడ్స్ రూపంలో రానివ్వండి, అడవికి తగిలే దావాగ్ని రూపంలో అయి ఉండొచ్చు, లేదా ఏదైనా మిగతా జంతువులు ఇవి ఉంటాయి కదా ప్రెడేటర్స్, వాటి నుంచి అయి ఉండొచ్చు. ఏదైనా సరే ప్రతి క్షణము ఒక ఫైటే, కానీ అందులో నుంచి కూడా అవి మనకి ఎన్నో నేర్పిస్తూ ఉంటాయి. సో అలా మనం నేర్చుకోదగినటువంటి విషయాల గురించి ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఇన్నాళ్ళు మనము వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అంటే చిచ్చి ఎప్పుడు కాంపిటీటర్ని వీళ్ళే క్రియేట్ చేస్తారు, అసలు ఈ కంపారిజన్ అసలు ఉండకూడదు అది ఇది అని చెప్పి యూత్ మామూలుగా అసలు ప్రతిదానికి ఇదిగో చూడు మీ క్లాస్లో వాడు అలా చదువుతున్నాడు నువ్వు ఇలా చదువుతున్నావు అని అంగానే అసలు అలా చేయకూడదు. సో ఇఫ్ ఎట్ ఆల్ ఎప్పుడన్నా కోపం వచ్చో లేకపోతే ఏంటి తమ్ముడు చూడు ఇలా చేస్తున్నాడు నువ్వు అలా చేస్తున్నావు అనో లేకపోతే చెల్లెలు చూడు అని చక్కగా చదువుకుంటా ఇట్లా ఏదైనా అన్నాం అనుకోండి వాళ్ళకి ఎక్కడ లేని కోపాలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇంట్లో కాంపిటీటర్ ఉండకూడదు, అంటే ఇంట్లో కంపారిజన్ ఉండకూడదు, పక్కన ఇంట్లో ఉండకూడదు, కాలేజీలో ఉండకూడదు. ఎక్కడా లేనప్పుడు మరి నువ్వు నేర్చుకునేది ఎక్కడి నుంచి? ఎవరికి ఇవాళ్ళ కన్నా రేపు మనం బెటర్గా ఉండాలని ఎవరికి వాళ్ళే అనుకోవాలి. బీ ద బెస్ట్ ఆఫ్ మై సెల్ఫ్ అని ఎవరికి వాళ్ళు అనుకోవాలి. అలా అనుకోవాలి అని అంటే మనకి ఏదో ఒక ఇన్స్పిరేషన్ కావాలి. మనమేమి ఓ ఏంటి భూమి నుంచి దివికి, దివి నుంచి భూమికి దిగొచ్చిన వాళ్ళం కాదు కదా. సో ప్రతిసారి మనకి మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అని అంటే పక్కన వాళ్ళని చూస్తే ఒకేసారి సార్లే వీళ్ళు ఏం పేరటి గొప్ప, వీళ్ళకి ఇంకొక ఎరినాలో వీళ్ళు చాలా పూరు అని ఇట్లా మనకి మనమే సర్ది చెప్పుకుంటాం. బట్ నేర్చుకోవాలని కూడా చాలా విషయాలు ఉన్నాయి కదా. సరే ఇది మీకు కాంపిటీటర్గా అనిపించట్లేదు అనుకున్నప్పుడు నిజంగానే బెస్ట్ క్వాలిటీస్ ఉన్న యానిమల్స్ బోర్డ్ అని ఉన్నాయి, మరి వాటి గురించి అయినా నేర్చుకోవచ్చు కదా. అందుకే వాటి గురించి నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
నమస్కారం అండి, నేను రఘు కుంచే. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఏ
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక. ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో అమెరికా నుండి భారతీయ స్వరం.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
నను కమ్మితే మధుమాసం, క్షణమైనా విడిపోతే వనవాసమే.
నింగి కళ్ళల్లో మిరిసిన చంద్రుడి కోలాట మాడేటి చూపుల్నే కనిపిన వారధి
అడిగా నన్నే నీలో కలలు నువ్వేనా, కథలు
నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఆడియో బుక్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా, మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోస్ ని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్ లో అన్ని ఒకే చోట audioboom.com/channel/mindmedia లో వినొచ్చు. నచ్చిన షోస్ ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది మీ ఆర్జే వెన్నెల. సో మనము లెసన్స్, లైఫ్ హ్యాక్ లెసన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది కూడా జంతువుల నుంచి తీసుకునేవి. సో మామూలుగా అయితే కనుక ఎవరైనా సరే ఒకసారి కాకపోతే ఒకసారి బ్యాక్ స్టాబింగ్ చేస్తారు, లేకపోతే మనల్ని మోసం చేయొచ్చు. మనుషుల్లో, బిజినెస్లోనే చాలామంది చాలా రకాలుగా మోసపోయిన వాళ్ళు ఉంటారు. అది కూడా ఎవరో కాదు, దగ్గర వాళ్ళే మోసం చేస్తూ ఉంటారు. సొంత బాబాయిలు, పిన్నులు, మామయ్యలు ఇలాగా. కానీ లాయల్టీ అంటే ఏంటి, అసలు ఒకళ్ళకి ఎంత లాయల్గా ఉండొచ్చు అనేది కుక్కల నుంచి నేర్చుకోవచ్చు. ఎస్, ఇది నా స్వానుభవం కూడా. పైగా చాలామందికి పెట్ అనగానే ముందు గుర్తొచ్చేది కుక్కలే. అవి ఎంత విశ్వాసంగా ఉంటాయి అనే విషయం మీద ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు. అందులోనూ మెయిన్ ఒక్కసారి మీరు జస్ట్ అలా ఒక బిస్కెట్ వేస్తే చాలు. ఇక్కడ బిస్కెట్ అనేది ఏదో పులిహార అన్న టైప్లో కాదు, నిజంగానే ఒక బిస్కెట్, కుక్క బిస్కెట్ వేసినా లేదా ఒక్కసారి పాలు పోసినా ఏదైనా సరే, ఇంకా అసలు లైఫ్ లాంగ్ అది ఇంకా అలాగా మనతోటే ఉంటుంది. అంతలా మనతో అది మమేకం అయిపోయి ఉంటుంది. ఇంకా మనము ఏం చేసినా అసలు అది మన దగ్గర నుంచి వెళ్ళిపోదు. అంత లాయల్టీ ప్రదర్శించే కుక్కల నుంచి ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు? ఖచ్చితంగా టు బీ లాయల్. మనల్ని ఇష్టపడే వాళ్ళని ఎవరైతే ఉంటారో, లేదా మనం ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి కంప్లీట్ అట్మోస్ట్ 101% లాయల్గా ఉండడం అనేది కుక్కల నుంచి నేర్చుకోవచ్చు. ఇక ఏనుగులు, స్ట్రాంగ్గా ఉంటూనే గ్రేస్ఫుల్గా ఉండొచ్చు. స్ట్రాంగ్గా ఉన్నారు కదా అని చెప్పి ఏదో భీభత్సంగా అన్నిటినీ పడదోసేసి నేను స్ట్రాంగు అని చెప్పుకోవడానికి అలా అక్కర్లేదు. డిగ్నిఫైడ్గా, గ్రేస్ఫుల్గా, చక్కగా ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైం అవసరమైనప్పుడు స్ట్రాంగ్గాను ఉండొచ్చు. ఒక సింహంతో ఫైట్ చేయాలంటే అది ఏనుగు తప్ప ఇంకేమీ అసలు ఫైట్ చేయలేదు, అంత బలమైంది పోనీ. అలా అని చెప్పి అది ఏమన్నా అగ్రెసివ్గా అసలు ఓ అది ఇది అన్నట్టు ఉంటుందా? లేదు. వెజిటేరియన్ మాత్రమే తింటుంది, అంతే హుందాగా అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. అసలు ఎవరన్నా ఏమన్నా అంటున్నా కూడా పట్టించుకొని కూడా పట్టించుకోదు. సో యూ కెన్ బి స్ట్రాంగ్ అండ్ యెట్ బీ గ్రేస్ఫుల్, అది నేర్చుకోవచ్చు. ఇక నక్కలు, తోడేళ్ళు ఇవి, వీటి నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఏదైనా మనం డిసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించాలి. ఎందుకంటే ఇవి ఎంత స్కెచ్ చేస్తాయంటే అసలు ఒక పని ఏదైనా చెయ్యాలి లేదా ఒక విషయంలో ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే 15-16 రకాలుగా ఆలోచిస్తాయి. మామూలుగా అయితే కనుక ఓకే, ఒకట మంచి ఇంకోట చెడు అంతే, ఈ రెండే ఉంటాయి. కానీ ఇది చేస్తే ఏమవుతుంది, దీని తర్వాత ఏం జరగచ్చు, దీని తర్వాత దీని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటుంది, అప్పుడు మనం ఏం చేయాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఇంతలా ఆలోచించి ఒక పెద్ద చైన్ స్కెచ్ వేసుకుంటుంది. సో విపరీతంగా ఆలోచిస్తుంది అన్నమాట ఒక స్కెచ్ చేసే ముందు, ఒక నిర్ణయం తీసుకునే ముందు. అది మనం దాని నుంచి నేర్చుకోవచ్చు. ఇక మనము దేని నుంచి అయితే వచ్చామో ఆ జాతి, ఎస్ కోతులు. ఇవి తర్వాత ఏం జరుగుతాయి ఏంటి అనేది అసలు పట్టించుకోదు. ప్రస్తుతం ఉన్న క్షణాన్ని మనం ఎంతలా ఆస్వాదించవచ్చు అన్నది ఒక్కటే అది పట్టించుకుంటుంది. ఇది మనం నిజంగా నేర్చుకోవాల్సిన విషయం. ఇవాళ రేపు ఉన్న స్ట్రెస్కి, అసలు మనకి ఉండేటటువంటి టెన్షన్లకి, రేపేమవుతుందో, వాళ్ళు అది చేస్తారో చేయరో, వీళ్ళకి పనప్ప చెప్ప మీద అవుతుందో లేదో, ఇవన్నీ అసలు ఛాన్సే లేదు. ప్రస్తుతం ఏ నిమిషంలో అయితే మనం ఉన్నామో ఆ నిమిషాన్ని మనం ఎలా గడుపుతున్నాం అనేదే ముఖ్యం. లీవ్ ఇన్ ద మూమెంట్ అండ్ మేక్ ది మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, అదొక్కటే వాటికి తెలిసింది. అండ్ ఎఫెక్షన్, అసలు ఆ పిల్లల్ని పొదువుకునే తీరు చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో. ఇక్కడ రెండు రకాలు, ఇక్కడ తల్లులు పిల్లల్ని పట్టుకోవు, పిల్లలే తల్లుల్ని పట్టుకుంటాయి. దూకుతున్నప్పుడు చెట్టు నుంచి చెట్టుకి అది ఎంత గట్టిగా పట్టుకుంటుందంటే ఆ పిల్ల అసలు పడిపోతుందన్న ఛాన్స్, ఆ భయం పిల్లకి ఉండదు, పడిపోతుందేమో అన్న భయం తల్లికి ఉండదు. ఎందుకంటే అక్కడ బాధ్యత పిల్లది, నువ్వు గట్టిగా పట్టుకో అంతే, నేను దూకడం వరకే నా ఇది అన్నట్టుగా. సో ఇలా అన్నమాట, అంటే అసలు మామూలుగా మనకి ఎన్నో విషయాలు తెలిసినా కూడాను ఆ సర్లే అన్నట్టు మనం లైట్ తీసుకుంటాం. కానీ ఇలాంటివి చూసినప్పుడు కరెక్టే కదా, మనం ఇన్నాళ్ళు ఎందుకు గమనించలేదు, ఎస్ రైట్ అని అనిపిస్తూ ఉంటుంది మనకే కదా. ఎన్ని నేర్చుకోవచ్చు. ఇక డాల్ఫిన్స్, డాల్ఫిన్స్ మనుషుల తర్వాత అంతటి మేధాశక్తిని కలిగినటువంటి జంతువులుగా చెప్పుకుంటూ ఉంటారు. అసలు వాటికి చక్కగా కనుక మనం మాటలు నేర్పిస్తే మాటల్ని అవి అర్థం చేసుకోగలవు, ప్లస్ మాట్లాడగలవు కూడా, ఆలోచించగలవు, ఐక్యూ లెవెల్స్ చాలా బాగుంటాయి. అయితే ఐక్యూ లెవెల్స్ బాగున్నాయి కదా అని చెప్పి ఏదో ఊరికినే నోటుకొచ్చినట్టు మాట్లాడేయవు. వీటి సిద్ధాంతం అంటే వీటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే టాక్ లెస్ లిజన్ మోర్. ఎప్పుడైనా సరే ఒక మంచి శ్రోత మాత్రమే మంచి వక్త కాగలడు. ఎంతసేపు సన్నవ సత్యమూర్తిలో బ్రహ్మానందంలాగా ఆపవయ్యా నాకు ఏదైనా సరే సగం వినడానికే చిరాకు, నువ్వు మళ్ళీ మొత్తం రెండోసారి చెప్తానంటవేంటి అన్నట్టుగా అలా ఉండకూడదు. మనిషి ఎప్పుడైనా సరే ఒక వేలో వెళ్తున్నారు అని అనుకున్నప్పుడు ఆ వేని ఎంచుకున్నందుకు ముందు ఆ వేలో ఏమేమి అబ్స్టకిల్స్ ఉంటాయి, అసలు ఏంటి, ఇవన్నీ కూడాను ముందు ఎవరైనా చెప్పినప్పుడు వినాలి. అంతేగాని ఆ సర్లే నాకు తెలియదా ఏంటి అన్నట్టుగా కనుక ఉంటే అసలు ఏమీ జరగదు, లిటరల్లీ ఏం జరగదు. ఎప్పుడైనా సరే వినగలిగిన వాడు మాత్రమే మంచి దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని తీసుకుని దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయగలడు. అంతేగాని అసలు నేను ఎవరు చెప్పింది వినను, నా దారి రహదారి అన్నట్టుగా ఉంటే గనక అసలు ఏమాత్రం అసలు ఛాన్సే ఉండదు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి కూడా ఎంతోమంది ఎన్నో చెప్తూ ఉంటారు, టీచర్లు లెసన్స్ చెప్తూ ఉంటారు, అది కరెక్ట్గా వినాలి, అంతేగాని సగం వినేసిన నాకు వచ్చేసింది నాకు వచ్చేసింది, ఓ కెడాన్ అన్నట్టుగా ఉంటే కనుక అసలు ఏ మార్కులు ఏం రావు, సగమే వింటాం కాబట్టి. సో ఏదైనా సరే పూర్తిగా వినగలిగినప్పుడే మనకి కరెక్ట్ అనే నాలెడ్జ్ వస్తుంది. అసలు ముందు వినేటప్పుడు కూడాను ఏదోలే అన్నట్టు ఇలా డీలా పడిపోయి బెంచ్కి ఆనుకుని లేకపోతే గడ్డం కింద చేయి పెట్టుకుని ఎప్పుడైపోతుందిరా బాబు అన్నట్టు వింటే కనుక అసలు ఏమి ఎదుటి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని బట్టి మనకు అర్థమైపోతుంది వాళ్ళు వింటున్నారా వినట్లేదా అనేది. వాళ్ళు మన కళ్ళల్లోకి చూస్తూ కరెక్ట్గా ప్రశాంతంగా అలా కూర్చుని వింటే ఎస్ వీళ్ళు మనం చెప్పేదాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారని అర్థం. అదే గనక వాళ్ళు అసలు ఏమాత్రం అటో ఇటో చూస్తున్నో లేకపోతే ఫోన్ చూసుకుంటున్నో లేకపోతే ఇలా గడ్డం కింద చేయి పెట్టుకునో ఇట్లా తల మీద ఇట్లా చేయి పెట్టుకుని సార్ బెంచ్కి ఆనుకుని సర్లే చెప్పు అన్నట్టుగా ఉంటేనో అలా ఉంటే కనుక అసలు అది కరెక్టైన లిజనర్ స్కిల్లే కాదు అది. సో డాల్ఫిన్స్కి ఇలా వినే శక్తి చాలా బాగుంది. అవి ఎక్కువగా వింటాయి మనుషులు చెప్పేవి అండ్ తక్కువగా మాట్లాడతాయి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో నేర్చుకోవాల్సింది అదే, టాక్ లెస్ లిజన్ మోర్. ఇది మన జీవితంలో నిజంగా చాలా పనికొస్తుంది. కొంతమంది ఉంటారు ఎప్పుడు ఏదన్నా అడిగినా సరే అర్జెంటుగా నాకు వచ్చు నాకు తెలుసు నాకు తెలుసు అని చెప్పి ఓ దూరిపోతూ ఉంటారు. అలా కాకుండా అసలు ముందు గ్రూప్ డిస్కషన్లో కూడా చూడండి, ఎదుటి వాళ్ళు ముందు అందరూ మాట్లాడిన తర్వాత మనం మన పాయింట్ని క్రిస్ప్గా స్ట్రైట్ టు ద పాయింట్ కనుక వస్తే అది చాలా ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వకుండా కన్ఫ్యూజ్ చేసేసి చేసేవి అసలు అది కరెక్ట్ కాదు. సో ఆ విషయాన్ని నేర్చుకోవచ్చు. ఇంకా బోలెడు ఉన్నాయి, నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్.
నమస్తే, నేను మీ ఎస్పి శైలజని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా, ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏంటుంటది
అంటారు మన రావు గోపాలరావు. అట్లాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిన సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికను. ప్రతిరోజు సాయంత్రం ఐఎస్టి 4:30 నుంచి 5 గంటల వరకు
వచ్చి ఒక్కసారి నాకు వినమను.
సిద్ధమైన మరి
అందరికి నమస్కారం, నేను మీ శ్రీకృష్ణ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వినందర్రా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింటలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్నీ కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య పాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారవి చిత్రం కార్యక్రమానికి. సో ఇవాళ మనము యానిమల్స్ నుంచి ఏం నేర్చుకోవచ్చు అన్న విషయం మీద మాట్లాడుకుంటున్నాం. క్యామెల్స్, మామూలుగా ఎటువంటి పరిస్థితులు అయినా సరే ఒక మనిషి సర్వైవ్ అవ్వగలడు అని నేర్చుకోవాలి, ఎట్లాంటి టఫ్ సిచ్యువేషన్ వచ్చినా నేను ఫేస్ చేయగలను అనేది నేర్చుకోవాలి అంటే అది క్యామెల్ నుంచి. అసలు ఎండ, ఎడారి మామూలుగా ఉండదు, నా నోరు పిడచకట్టుకుపోతూ ఉంటుంది. అఫ్ కోర్స్ దేవుడు వాటికి దానికి తగ్గట్టుగా థిక్కెస్ట్ క్యూటికల్ ఇచ్చాడు. 21 రోజులు కూడా దాన్ని ఏమో వాటర్ తాగకుండా కనీసం ముట్టుకోకుండా అది ఉండగలదు, అదంతా ఓకే. కానీ అలాంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా కాళ్ళు కాలుతూ ఉన్నాయి. ఏమైనా సరే అది ఎండలో షిప్ ఆఫ్ ది డెజర్ట్ అనేది ఊరికినే కాదు, ఎన్నెన్ని మోసుకెళ్తుంది అసలు దాని మీద బరువుల్ని, మామూలుగా మోసుకెళ్ళదు. సో ఎలాంటి ఆడ్ సిచ్యువేషన్స్లో అయినా సరే టఫ్గా నిలిచి ఉండి ఎప్పటికీ అలాగా ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయగలిగేటటువంటి, సర్వైవ్ అయ్యేటటువంటి ఒక ఏదైతే టాలెంట్ ఉంటుందో అది మనం క్యామెల్ నుంచి నేర్చుకోవచ్చు. ఇక టైగర్, టైగర్ మీరు ఎప్పుడైనా గమనించండి, పులి ఎప్పుడైనా సరే అది వేటకి కానీ లేకపోతే ఒక దాడి కానీ చేయబోతున్నప్పుడు అదే మన పోలీసులు కనుక దొంగలు పట్టుకోవడానికి సైరన్ వేసుకుని వస్తారు కదా, కొయ్యి 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 అని, ఎక్కడన్నా ఉంటే మీరు పారిపోండి బాబు మా కళ్ళకు కనపడకుండా అన్నట్టుగా, అలా అస్సలు రాదు. అసలు అది వస్తున్నట్టు ఎవ్వరికీ తెలియదు. కామ్గా అంటే మరి పిల్లి జాతే కదా, పిల్లి కూడా అడుగులు అడుగు వేసుకుంటూ నెమ్మదిగా ఇంత కూడా సౌండ్ లేకుండానే వస్తుంది కదా. అలాగే కామ్గా దాని పని చేయడానికి అది రెడీ అయిపోయి మొత్తం సంసిద్ధం చేసేసుకుని దూకేస్తుంది బరిలోకి. అంతేగాని ముందే నేను వస్తున్నానే ఏయ్ ఎక్కడన్నా ఉంటే దాక్కోండి అన్నట్టుగా అస్సలు రాదు అది. సో నెవర్ అనౌన్స్ యువర్ మూవ్స్ బిఫోర్ యూ మేక్ దెమ్. ఇది మనం పులి నుంచి నేర్చుకోవాల్సింది. మనం ఏదైనా చేద్దాము అని అనుకున్నప్పుడు మన పని మాట్లాడితే చాలు, మనం ముందే మాట్లాడి నేను అది చేద్దాం అనుకుంటున్నా, ఇది చేద్దాం అనుకుంటున్నా, నేను ఇలా చేద్దాం అనుకుంటున్నా అని చెప్పక్కర్లేదు. అంటే ఇది దాని ఇన్స్టింక్ట్, అదేమో మరి వేటాడటం, అది చంపడం. కానీ మన ఇన్స్టింక్ట్ అది వేటాడటమో చంపడమో కాదు. కాబట్టి మనం ఏదైనా ఒకటి అచీవ్ చేసే ముందు, ఒక మంచి పని కానీ ఏదైనా సరే మనం అచీవ్ చేసే ముందు లెట్ ద వర్క్ స్పీక్, మనం చేసిన పని మాట్లాడి, అంటే మనం చేసిన పని హైలైట్ అయ్యి అరే ఇది ఎవరు చేశారు అని అంటే ఇదిగో ఫలానా వాళ్ళు చేశారు అని చెప్పుకునేటట్టు ఉండాలి తప్ప మనమే ముందునే అది చేద్దాం అనుకుంటున్నాను అసలు ఇంకా అది చేశానంటే నాకు తిరుగుండదు నేను టాపు అని అని మనమే చెప్పుకున్నాం అనుకోండి, తిరగ రేపు పొద్దున అది ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు అనవసరంగా ఆభాసపాలు అవుతుంది, పెద్ద స్కెచ్ చేశానన్నావుగా ఏమైంది అంటారు. అందుకే లెట్ అవర్ వర్క్ స్పీక్, వీ షుడ్ నాట్ స్పీక్ అబౌట్ ఇట్ ఆర్ బోస్ట్ అబౌట్ ఇట్. మనం అసలు దాని గురించి మాట్లాడాల్సిన పనే లేదు. మనం చేయాలనుకున్న పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. శబ్దం అక్కర్లేదు, స్కెచ్ అక్కర్లేదు, ఎవరికి చెప్పక్కర్లేదు, మైకులు అక్కర్లేదు. మనం చేసే పని మనం చేస్తే రావాల్సిన గుర్తింపు ఆటోమేటిక్గా అదే వస్తుంది. నెక్స్ట్, ఇది నాకు బాగా నచ్చింది. సాలీడు పురుగు మన ఇంట్లో అన్ని చోట్ల ఉంటుంది, స్పైడర్ కరెక్ట్గా ఒక్కరోజు మీరు బూజులు తులపకపోతే మొత్తం వెబ్ చేసుకుంటుంది అది, కేవలం దాని సలైవాతోటి, దాని ఉమ్ముతోటి. అయితే రెండు రోజులు అవ్వగానే మళ్ళీ మనం చీపురు పెట్టి తులిపేస్తాం, అది వచ్చి మనతో పోట్లాటేసుకుంటుందా, లేకపోతే చిచ్చి ఎప్పుడు చూడు విలువలే దులిపేస్తూనే ఉన్నారు అసలు ఎందుకు ఇది అని చెప్పి మళ్ళీ అది ఇంకా ఇల్లు కట్టుకోవడం మానేస్తుందా, ఛాన్సే లేదు. డోంట్ గివ్ అప్ ఈవెన్ ఇఫ్ పీపుల్ ట్రై టు బ్రింగ్ యూ డౌన్. ఎవరన్నా నిన్ను కిందకి లాగుదామని, నీ కాలు పట్టుకుని లాగేద్దామని చెప్పి నిన్ను డిటోరియేట్ చేద్దామని, నిన్ను నాశనం చేద్దామని ఎవరన్నా ట్రై చేసినా సరే నువ్వు నీ సహనాన్ని కోల్పోకు, నీ ఏమంటారు ఆ ప్యాషన్ని నువ్వు కోల్పోకు. సర్లే ఎట్లాగో వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు నా వల్ల కాదులే, ఇన్నిసార్లు దెబ్బతిన్న తర్వాత ఇంకేం చేయగలను, ఇప్పటికి ఇది నాలుగోసారి అని చెప్పి నిరాశ పడకండి. ఎప్పటికైనా సరే మీ ప్రయత్నం అనేది ఊపిరి ఉన్నంత మటుకు ప్రయత్నం ఉండాలి, అది సక్సెసా సక్సెస్ కాకపోవడం తర్వాత విషయం. అది స్పైడర్ నుంచి నేర్చుకోవచ్చు, అది మన ఇంట్లోనే ఉంటుంది, మనకి ఎన్నో నేర్పిస్తుంది కానీ మనం అసలు దాన్ని పట్టించుకోము, అది వేరే విషయం. యాక్చువల్గా అది ట్రాప్ కోసమని ప్లస్ ఇంటి కోసమని పెట్టుకుంటుంది, ఏదన్నా ఒకటి వస్తే ఇంకో చిన్న పురుగులు లాంటివి దానికి అతుక్కొని ఉంటాయి కాబట్టి అప్పుడు వెళ్ళి అది తినేసేయచ్చు అని. సో అలాగా మనం ఎన్నిసార్లు తీసేసినా అది మళ్ళీ అలా చేస్తూనే ఉంటుంది. ఇక గాడిదలు, మనం మామూలుగా ఎప్పుడు ఎవరైనా తిట్టాలి అని అంటే ఫస్ట్ వచ్చే మాట అదే గాడిద అంటారు. కానీ నిజంగా పాపం అవి ఎంత ఫీల్ అవుతాయో, ఎందుకంటే అవి మోసేంత బరువులు మనం అస్సలు మొయ్యం, బరువులే కాదు బాధ్యతలు కూడా మొయ్యం మనం. ఎంత టఫ్నెస్ ఇచ్చిన లైఫ్, స్టే కామ్ అండ్ డీల్ విత్ ఇట్, అంతే. ఎంత దారుణమైన కష్టాలు వచ్చినా ఏమైనా సరే ఏడుపులు పెడబొబ్బలు ఇవేం ఉండవు, గాడిద మీద అది భరించలేని బరువు వేసి మళ్ళీ ఇంకొంచెం అరే ఈ ఒక్క మూట కూడా ఉండిపోయిందని అది వేసినా సరే అదేమి అరవదు గీ పెట్టదు, అలా వెళ్ళిపోతుంది అంతే దాని లైఫ్లో. అసలు ఓండ్ర పెట్టడాలు నా వల్లగా దాన్ని కూలబడిపోవడాలు ఛాన్సే లేదు, అలా బరువు మోస్తూనే ఉంటుంది. ఆ సహనం, కామ్గా ఉండి సహనంతో. అండ్ నెక్స్ట్ గుర్రం, ఎంత అసలు ప్రౌడ్గా ఉంటుంది, అసలు అది పరిగెత్తుతుంటే ఒక రేంజ్లో ఉంటుంది మనకి, ఎస్ టాల్ అండ్ ప్రౌడ్ అనమాట. ఎప్పటికైనా సరే అలు పెరగంది అలాగా, అసలు అంటే లైఫ్లో మన ప్యాషన్ కోసం అని మనల్ని ఏదైతే డ్రైవ్ చేస్తుందో ఆ డ్రైవింగ్ ఫ్యాక్టర్ హార్స్లో ఉంటే కనుక మనం ఈజీగా మన ప్యాషన్ని అచీవ్ చేయగలం, ఆర్ ఏదైనా సరే మనం అనుకుంటున్న గోల్ని అది ఎప్పుడు గుర్రంలాగా, పైగా గుర్రానికి ఏంటి చుట్టుపక్కల ఏమున్నాయి, అమ్మో ఇక్కడ లోయ ఉందా పడిపోతానేమో, అమ్మో ఇక్కడ ఇది ఉందా పడిపోతానేమో, ఇక్కడ అక్కడ అది ఉందా అయితే ఇది ఏదో బాగుంది నేను అక్కడికి వెళ్తాను, అక్కడ ఏవి ఉన్నాయి, ఇవేమీ ఉండవు, డైవర్షన్స్ అనేవి ఉండవు దానికి. దాని ఎయిమ్ ఏంటి, అది ఎక్కడికి వెళ్ళాలి, ఆ గోల్ రీచ్ అవ్వడమే అంతే. అందుకే చూడండి కళ్ళకు కూడాను ఈ కవర్ లాంటివి కడతారు గుర్రాలకి, సో అవి పక్క చూపులు చూసి డైవర్ట్ అవ్వకుండా. ఎయిమ్ ఏంటి, ఆ కొండ దగ్గరికి వెళ్ళాలా, వెళ్ళడమే అంతే, ఇంకా అసలు పరగ మామూలుగా ఇంకా అసలు ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు. అసలు మన ఎయిమ్ అక్కడుంటే మనం గుర్రంలాగా అలాగే టాల్ అండ్ ప్రౌడ్గా దాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. మధ్యలో బోలెడని డీవియేషన్స్ వస్తాయి, ముఖ్యంగా యూత్కి. అబ్బాయిలైతే అమ్మాయిల అట్రాక్షను, అమ్మాయిలైతే అబ్బాయిల అట్రాక్షను, లేదా మధ్యలో ఇంకా మిగతా ఫ్రెండ్స్ చెప్పే ప్రలోభాలు, సిగరెట్లు ఎక్సెట్రాలు ఎక్సెట్రాలు, ఈ డీవియేషన్స్ అన్నిటిని డంప్ చేసి మనం ఏం చెయ్యాలి, ఒకటి ఏదైనా మనం ఒక గోల్ పెట్టుకుంటే ఆ గోల్కి వెళ్ళిపోవడమే అంతే. అమ్మ నాన్న మనకి సపోర్ట్ చేస్తారు, పుష్ చేస్తారు, అంతే, దానికి వెళ్ళిపోవడం అంతే. ఇంకా మధ్యలో ఇవేవి కనుక మనకి అడ్డం తెచ్చుకోకుండా ఉంటే ఆ తర్వాత లైఫ్ సూపర్ సెట్. ఆ తర్వాత నువ్వేం చేస్తావు అన్నది నీ ఇష్టం. ఆబ్వియస్లీ ఎవరైనా సరే తర్వాత ఇంత మంచి గోల్ అచీవ్ అయిన తర్వాత ఎవరు కూడాను పాడైపోవాలనుకోరు, దాంట్లో ఇంకొంచెం ఉన్నతంగా వెళ్తారు, మంచి పొజిషన్లో స్థిరపడతారు. దట్ ఈస్ వాట్ ఇఫ్ యూ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఏ హార్స్. ఇక పాండా, ఇవి క్యూట్గా బుజ్జు బుజ్జుగా భలే ఉంటాయి, సాఫ్టీస్ లాగా. అది మనకి లైఫ్లో ఎట్లాంటి కష్టాలు ఉన్నా సరే హ్యావ్ ఫన్ అనే విషయాన్ని తెలియజేస్తుంది. ఎస్, ఎప్పుడు కూడా ఆ ఫన్ అనేది మిస్ అవ్వద్దు. ఇక మొసళ్ళు, వీటి నుంచి మనకి ఉన్నటువంటి ఇన్స్టింక్ట్స్ని మనం ఎప్పుడు కూడాను మర్చిపోకూడదు. వాటిని దృష్టిలో పెట్టుకునే మనము ఎప్పుడు యాక్ట్ చేస్తూ ఉండాలి అనేది నేర్పిస్తుంది. ఇక చీమలు, రేపు అన్న రోజుకి ఏదో ఒకటి మనం ఖచ్చితంగా దాచిపెట్టుకోవాలి. మన దగ్గర డబ్బున్నంత మాత్రాన ఓకే ఇవాళకి ఏమైనా రెస్ట్ తీసుకుందానులే అనేది ఉండదు. చీమలు శ్రమజీవులు కాబట్టి ఖచ్చితంగా రేపు అన్న రోజుకి ఎంత కూడబెట్టినా ఇంకా ఆ శ్రమ అలా ఉంటూనే ఉంటుంది. అండ్ డిసిప్లిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్క చీమ వెళ్ళిందంటే దాని వెనకాల అన్నీ వెళ్తే తప్ప పక్క నుంచి డివియేట్ అయిపోయి ఇంక వెళ్ళనే వెళ్ళవు అసలు అవి. అలాగే గొర్రెలు, సాక్రిఫైజింగ్, త్యాగాలు నేర్పిస్తుంది. ఎప్పుడు మన కోసమే కాదు పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని. అలాగే చిరుత, మన గోల్ మీద ఎప్పుడు మన కన్ను ఉండాలి, డివియేట్ అవ్వదు. అది గోల్ ఏంటన్నది చూసుకుంటే ఇంకా దాని మీద ఆ ప్రేమ మీద ఖచ్చితంగా దానికి కన్ను ఉంటుంది. సింహం, ఎంత హార్డ్ వర్క్ చేసినా హంబుల్గా ఉంటుంది. ఏ రోజు కూడా వా అని చెప్పి ఓ విరగబడిపోయి ఏమీ అసలు దాని దర్పాన్ని దర్పము దాని బాడీ లాంగ్వేజ్లో ఉంటుంది తప్ప అది చాలా హంబుల్గా ఉంటుంది. ఒకటి ఏదైనా వచ్చినా కూడా దానికన్నా చిన్న జంతువు అది ఇలా దాని పంజ వేసి ఇలా ఇలా అంటుంది తప్ప అర్జెంటుగా దానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో అంత హంబుల్నెస్ కూడా దానికి ఉంది. ఇక అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ రేపు యూత్కి ఇది నిజంగా చాలా అవసరం, పంది. దీని నుంచి కూడా నేర్చుకోవచ్చు. నువ్వు ఏంటి, నువ్వెంత చెత్తగా ఉన్నావు అనేది పక్కన పెట్టు. అందం గురించి కాన్షియస్ అక్కర్లేదు. ఎంత చెత్తగా ఉన్నా బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. నీ మొహం ఎంత బాగాలేకపోయినా లేకపోతే నువ్వు ఎలా ఉన్నా నీ లైఫ్ ఏదైనా సరే దాని మీద నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి, దాని మీద ప్రౌడ్గా ఫీల్ అవ్వు. ఇది నేర్చుకోవాల్సింది. ఇలా ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి, బట్ ఇవాళకి సమయాభావం వల్ల ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళ్ళారవి చిత్రంలో బోలెడని మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారవి చిత్రం కార్యక్రమం ఫిబ్రవరి 6, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ సలహాలు, సూచనలు, ప్రశంసలు, విమర్శలు మా వెబ్సైట్ www.mindmedia.com కానీ మా ఫేస్బుక్ గ్రూప్లో కానీ తెలియజేయగలరు. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ.
The voice of India, Mind Media, the voice of India,
Mind Media, the voice of India, Idi Bharatiya Swaram.